நமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. நோட்ட 56 பேஜி 17 மந்திரம். மூடோ அத்தியாயம் 9 பிராமணம். ரீதயேவ யஸ்யாயதனம் ஹ்ருதயம் லோகஹ மனோஜோதிஹி யோ வைதம் புருஷம் வித்யாத் சர்வஸ்யாத்மனஹ பராயணம் சவை வேதிதா ஸ்யாத் யாஜ்ஞவல்க்ய வேதவாஹம் தே புருஷம் சர்வஸ்யாத்மனஹ பராயணம் யமாத்தம் ய ஏவாயம் புத்ரமய புருஷ சஹ ஏஷஹ வதைவ யாக்ஷாகல்யம் தஸ்ய கா தேவதேதி ப்ரஜாபதிரிதி ஹோவாச. ఈ బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు హిరణ్యగర్భ ఉపాసన గురించి చెప్తున్నారు. అష్టవిధ హిరణ్యగర్భ ఉపాసన క్రిందటి వారం మనం పూర్తి చేశాం. 8 గుణాలతో కూడినటువంటి హిరణ్యగర్భుడు, అటువంటి ఉపాసన గురించి చెప్పారు. లోకం, సంకల్పం, మనస్సని ఇంద్రియాలని చెప్పి సమష్టికి వెష్టికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా చెప్పారు. గార్గి మరిక ప్రశ్నలు వేయవద్దు అని చెప్పినప్పటికీ కూడా శాకల్యుడు యాజ్ఞవల్కుణ్ణి ప్రశ్నిస్తున్నాడు సగుణ బ్రహ్మాన్ని గురించి. శాకల్యుడికి యాజ్ఞవల్కుల వారిని ఓడించాలి ఆ విద్వత్ సభలో అనేటువంటి ఉద్దేశం. ఈయనకేమీ తెలియదు అని తన గొప్పతనం చాటుకోవాలని చెప్పి గార్గి చెప్పినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఆయనలో ఇంకా తన యొక్క విద్వత్తు మీద ఆయనకి కాన్ఫిడెన్స్, నమ్మకం శాకల్యుడికి. కానీ శాకల్యుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్తున్నారు. ఇంకా కావాలంటే మరిన్ని ప్రశ్నలు అడుగు అని కూడా అంటున్నారు. ఇంతటి వరకు క్రిందటి వారం మనం 8 విధాలైనటువంటి ఉపాసనను చూసిన తర్వాత ఇప్పుడు పంచవిధ ఉపాసన గురించి 18 మంత్రం నుంచి మొదలవుతుంది. 10 మంత్రం నుంచి 17 మంత్రం వరకు అష్టవిధ హిరణ్యగర్భ ఉపాసన. ఇక నుంచి పంచవిధ ఉపాసన, పంచవిధ హిరణ్య గర్భ ఉపాసన. అది ఏ విధంగా అని 18వ మంత్రాన్ని నుంచి మొదలవుతుంది, చదువుతాం. ఇక్కడ 2వ లైన్లో చివర్లో 3 నెంబర్ వేసున్నది. ఆ 3 నెంబర్ వేసినప్పుడు కొంచెం దీర్ఘంగా చదువుతాను, మీరు కూడా తిరిగి చదివేటప్పుడు అట్లాగే దీర్ఘంగా చెప్పండి. శాకల్యేతి హోవాచ యాజ్ఞవల్క్యః తాం స్విదిమే బ్రాహ్మణః అంగారవక్షయణమక్రతా ఇతి. యాజ్ఞవల్క్యుల వారు శాకల్యుణ్ణి పరోక్షంగా నిందిస్తున్నారు. నిందించడం అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా శాకల్య, ఇప్పుడు ఈ బ్రాహ్మణులందరూ వాళ్ళు ప్రశ్నలు వేయకుండా నీ చేత ప్రశ్నలు వేయిస్తున్నారు. ఇది ఎలా ఉన్నదంటే, అంగార అంటే మనం బొగ్గు అంటాం చూసారా, బొగ్గుకు మరో పేరేమిటి తెలుగులో ఇంకేమైనా ఉందా పేరు? బొగ్గు అనే పేరు. కోల్ అంటారు కదా ఇంగ్లీష్లో, కోల్ అంటే బొగ్గు అంటారు. నిప్పు రాజేసేటప్పుడు కుంపట్లో బొగ్గులు వేసేవాళ్ళు కదా, దాన్ని సంస్కృతంలో అంగార అంటారు. ఆ నిప్పు బొగ్గుల్ని పట్టుకోవడానికి మనం ఒక పట్కారు వాడేవాళ్ళం, అవి చేత్తో పట్టుకోలేం కదా, దాంతో పట్టుకొని తీసేవాళ్ళు. ఇప్పుడు మరి అటువంటి పోగిలు లేవు, పట్టుకునే పని లేదు మనకు, ఇంట్లో పట్కారు పట్టుకుంటాం కదా, అట్లాంటిదన్నమాట. అంగారం, అంగార వక్షయణ మక్రత అని. ఆ దీర్ఘం దేనికి అంటే, నువ్వు ఇబ్బందిలో పడతావు అని అర్థం. నువ్వు చాలా కష్టంలో ఉన్నావు, ఇప్పుడు నిన్ను వాళ్ళు పట్కారుగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరు? మిగతా బ్రాహ్మణులందరూ. వాళ్ళు నేరుగా అగ్ని లాంటి నన్ను ప్రశ్నించకుండా నిన్ను మధ్యలో పెట్టుకొని పట్కారులాగా నిన్ను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. కనుక నువ్వు అనవసరంగా ప్రశ్నలు వేస్తే నీ తల తెగిపడుతుంది, నువ్వు ఇబ్బందిలో పడతావు. నిన్ను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు ప్రశ్నలు వేయకుండా నిన్ను మధ్యలో పెట్టుకొని నీ చేత అడిగిస్తున్నారు, నీకు ఆ సంగతి తెలియడంలే అని యాజ్ఞవల్క్యుల వారు శాకల్యుణ్ణి దెప్పి పొడవడం అంటారు చూసా తెలుగులో, దెప్పి పొడవడం అన్నమాట. ఏమిటి నీ తెలివితేటలు, నిన్ను చూడు వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, నువ్వు కూడా వాళ్ళలాగా సైలెంట్గా ఉండొచ్చు కదా, కానీ నిన్ను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగడానికి. ఎంత తెలివి తక్కువవాడివి నువ్వు, మనం కూడా అంటాం చూసా, వాళ్ళంతటా వాళ్ళు అడగకుండా మధ్యవర్తిని పెట్టి అడిగిస్తుంటారు, వీడికి అన్ని ఇన్సల్ట్లు మధ్యలో, అవమానాలు. అట్లా ఉంది నీ పరిస్థితి అంటున్నారు యాజ్ఞవల్కుల వారు శాకల్యుణ్ణి. తర్వాత ప్రశ్న ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు సంవాద రూపంలో మొదలవుతుంది. తర్వాత మంత్రం నుంచి, 19వ మంత్రం నుంచి యాజ్ఞవల్క్య శాకల్యుడి సంవాదం. ఏమిటి ఆ సంవాదం అంటే, పంచవిధ హిరణ్య గర్భ ఉపాసన. ఇప్పుడు శాకల్యుడికి కోపం వచ్చింది. ఎప్పుడైతే యాజ్ఞవల్కుడు వారు అలా అన్నారో, మమ్మల్ని అందరినీ నిందిస్తున్నారు మీరు, మా బ్రాహ్మణులందరినీ నిందిస్తున్నారు, ఏమిటి మీకు పెద్ద తెలుసా ఏమిటి, మీరేం బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళ, అంటే సగుణ బ్రహ్మాన్ని గురించి మీకు అంతగా తెలుసా అన్నారు. శాకల్యుడికి నిర్గుణ బ్రహ్మాన్ని గురించి తెలియదు అస్సలు, సగుణ బ్రహ్మజ్ఞానమే అది సరిగా తెలియదు. కనుక ఏ ప్రశ్న వేసినా కూడా సగుణ బ్రహ్మాన్ని గురించే అడుగుతున్నాడు శాకల్యుడు. ఆయన మనసులో నిర్గుణ బ్రహ్మాన్ని గురించి ఆలోచనే లేదు. కనుక యాజ్ఞవల్కుల వారిని సగుణ బ్రహ్మమే మీకు సరిగ్గా తెలుసా లేదా అని విషయాన్ని అడుగుతున్నారు. ప్రశ్న వేస్తారు, ఇందులో మనం చదువుతాం. యాజ్ఞవల్కేతి హోవాచ శాకల్యః యదిదం కురు పాంచాలానాం బ్రాహ్మణానత్యవాదీ కిం బ్రహ్మ విద్వానితి దిశో వేద స దేవాః స ప్రతిష్ఠాయితి యద్దిశో వేత్త స వేదాః స ప్రతిష్ఠాః. యాజ్ఞవల్కేతి హోవాచ శాకల్య, శాకల్యుల వారు బ్రాహ్మణుడు యాజ్ఞవల్కుల వారిని సంబోధిస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య, ఎదిదం కురు పాంచాలానాం బ్రాహ్మణాః, ఈ కురు అంటే కురు ప్రాంతంలో, ఆ రాజ్యంలో, కురు రాజ్యంలో అంటే కౌరవులు వచ్చినటువంటి రాజ్యం, ఎక్కడి నుంచి అయితే కౌరవులు అందరూ వచ్చారో అది కురు వంశం, కురు రాజ్యం. పాంచాల రాజ్యం, అప్పుడు అన్ని రాజ్యాలుగా ఉండేవి కదా. పాంచాల అంటే పాంచాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి, అది పాంచాల రాజ్యం. అటువంటి స్థానికులైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ విద్వత్ సదస్సుకు వచ్చారు, జనక మహారాజు యొక్క రాజ్యానికి వచ్చారు. వాళ్ళ వాళ్ళ కురు పాంచాల రాజ్యాల నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నావు నువ్వు, మా బ్రాహ్మణులందరినీ అన్నాడు. అందుకని ఇక్కడ ఒక పదం వాడుతున్నారు, అత్యవాదీ. అత్యవాది అన్నారు, మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నావు అంటే నువ్వు అందరినీ నీవు ఓడించావు. అత్యవాది కురు పాంచాల బ్రాహ్మణులందరినీ ఓడించావు, నువ్వేమిటి అంత జ్ఞానం ఉన్నదా నీకు అని ప్రశ్నిస్తున్నాడు. కిం బ్రహ్మ విద్వానితి, నీకేమిటి అంతా తెలుసు అనుకుంటున్నావా, వాళ్ళందరినీ ఓడించావు అంత మాత్రం చేత అన్ని తెలుసు అనుకోవాకు, నేనున్నాను ప్రశ్నిస్తున్నాను నాకు చెప్పు సమాధానం అంటున్నాడు. ఏమని చెప్పాలి? అప్పుడు యాజ్ఞవల్కుల వారు అంటున్నారు, నాకు తెలుసు అంటున్నారు, దిశో వేద స దేవాహ స ప్రతిష్టాహ, నాకు దిక్కులు తెలుసు, ఆ దిక్కుల్లో ఏ దేవతలు ఉన్నారో తెలుసు, ఆ దేవతలకి ఎక్కడ ప్రతిష్ట అని కూడా తెలుసు అని అంటున్నారు. దిశో వేద స దేవాహ స ప్రతిష్టాహ, ప్రతిష్ట అంటే ఆధారపడి ఉండడం. ఆ దేవతలు దేని మీద ఆధారపడి ఉన్నారు, ఆ దేవతలు ఏ దిక్కులో ఉన్నారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు అంట. అంటే హిరణ్యగర్భుడు పంచ దేవతలు, ఇక్కడ పంచ విధంగా అంటే ఐదు విధాలుగా హిరణ్యగర్భుడు ఐదు దిక్కుల్లో ఐదు దేవతలుగా, ఐదు ఒక్కొక్క దేవతకి మూడు ప్రతిష్ట, అవన్నీ నాకు తెలుసు అన్నారు. ఎది దిశో వేత్త స వేదాహ స ప్రతిష్టాహ, మీకు ఆ దేవతలు దిక్కులు అన్నీ తెలుసా, అయితే చెప్పండి అని అర్థం. అక్కడి నుంచి ఇప్పుడు మనం 20వ శ్లోకం నుంచి యాజ్ఞవల్కుల వారు ఆ దేవత ఏ దిక్కులో ఉన్నారు, ఎవరు ఆ ప్రతిష్ట అనేది చెప్పుకుంటూ వస్తారు. చదువుతాం 20వ మంత్రం. కిం దైవతోస్యాం ప్రాచ్యాం దిశ్యసి తీం ఆదిత్య దేవతైతి స ఆదిత్యః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి చక్షుసీతి కస్మిన్ చక్షు ప్రతిష్ఠితమితి రూపేష్వితి చక్షుషా సారూపాణి పశ్యతి కస్మిన్ను రూపాణి ప్రతిష్ఠితావితి ప్రతిష్ఠితానీతి హృదయ ఇతి హోవాచ హృదయేన హి రూపాణి జానాతి హృదయే హేవ రూపాణి ప్రతిష్ఠితాని భవంతి ఏవమేవైతద్యాజ్ఞవల్క్య ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక చార్ట్ లాగా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. దిక్కు దేవత మూడు ప్రతిష్ట. ఈ మంత్రంలో మొదటి పంచవిధ హిరణ్య గర్భ ఉపాసనకి యాజ్ఞవల్కుల వారు తనను ఉపాసకుడిగా భావించి ఫలానా దిక్కులో ఫలానా దేవత ఫలానా ఆధారంతో ఉన్నది అని చెప్తున్నారు. ఏమిటి అదంటే ప్రాచ్యాం దిశి అసి ఇతి. ఏ దేవత ఎక్కడున్నది అంటే ఆ దిక్కు తూర్పు దిక్కులో. ఫస్ట్ తూర్పు దిక్కునందు. ప్రాచ్యం అంటే తూర్పు. ఆదిత్య దేవత ఇతి సూర్యభగవాను. ఆదిత్య అంటే సూర్యుడు ఉన్నాడు తూర్పులో. ఈ దేవత ఆదిత్య దేవుడికి ఏమిటి ప్రతిష్ఠిత, ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే చక్షురితి కంటి యందు. చక్షు అంటే కళ్ళు. ఇది మొదటి ప్రతిష్ట. చక్షువులకు ఆధారం ఏమిటి? రెండవ ప్రతిష్ట చక్షువుకు ఆధారం కస్మిన్న చక్షు ప్రతిష్ఠితమితి రూప ఇతి రూపేషు ఇతి రూపమునందు. చక్షులు కళ్ళకి ఆధారం ఏంటి? రూపాలు. కళ్ళు పనిచేస్తున్నాయా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఈ రూపం చూస్తే తెలుస్తుంది. ఈ పుష్పం కనపడిందా మీకు? ఎర్ర పుష్పం, మందార పుష్పం. ఇప్పుడు ఈ రూపానికి రూపమే కదా ఆధారం కంటికి, లేకపోతే కన్ను ఉన్నదా లేదా అని ఎలా తెలుస్తుంది? రూపాలే లేవనుకోండి, మన కళ్ళు పనిచేస్తున్నాయా లేదని ఎట్లా తెలుస్తుంది? శబ్దాలు లేవనుకోండి, చెవులు పనిచేస్తున్నాయని ఉన్నాయా లేదా అని తెలుస్తుందా? చెవులు పనిచేస్తున్నాయా లేదా అని తెలుస్తుందా శబ్దం లేకపోతే? కనుక కంటికి రూపాలు ప్రతిష్ట ఆధారం. కానీ రూపాలు ఎక్కడున్నాయి అంటే ఈ రూపాన్ని చూడాలి, రూపాన్ని తెలుసుకోవాలి అని ఉంటేనే కదా కన్ను రూపము. ఈ ఒక్క వస్తువు వేటి కోసం? మనస్సు, హృదయం. దానికి ప్రతిష్ట ఏమిటి? కస్మిన్ రూపాన్ని ప్రతిష్ఠిత ఇతి హృదయ ఇతి హోవాచ. హృదయంలో అనిపిస్తేనే కదా ఈ పుష్పం బాగుంటుంది, ఈ పుష్పం ఎర్రగా ఉంది, ఇవన్నీ మనసులోనే హృదయంలో కదా అనిపిస్తున్నాయి. అప్పుడు చూడాలనిపిస్తుంది, అప్పుడు కళ్ళు ఉపయోగిస్తుంది. కళ్ళు ద్వారా రూపాన్ని చూస్తే ఈ రూపం చూసిన తర్వాత ఇది బాగుంది, ఎర్రగా ఉంది అని అనిపిస్తున్నది ఎక్కడ? కళ్ళల్లో కాదుగా, హృదయంలో అంటే మనస్సులో అని అర్థం. కనుక రూపానికి ఆధారం ఏమిటి అంటే హృదయం. అర్థమైందా? ఏ రూపం చూసినా ఆనందించినా అన్ని హృదయంలోనే కదా ఆనందిస్తాం. హృదయం లేకుండా రూపాలకి ఆధారం లేదు, రూపాలు లేకుండా కళ్ళకి ఆధారం లేదు, సూర్యుడు లేకుండా కళ్ళుకి ఆధారం లేదు. కనుక కళ్ళు, రూపాలు, హృదయం మూడు ప్రతిష్ట ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది. మూడు ప్రతిష్టలు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది. ఈ మూడు కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉంది. ఈ సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు ఎక్కడున్నాడు అంటే తూర్పు వైపు ఉన్నాడు అని అర్థం. ఒకటి అయిపోయింది ఇప్పుడు పంచవిధంలో, ఒకటి పూర్తయింది. తర్వాతది ఏమిటి అంటే తర్వాత మంత్రం తర్వాత పేజీలో వస్తుంది, వెనక పేజీ. రెండవ పంచవిధంలో ఇప్పుడు రెండవ దిక్కు, రెండవ దేవత, మళ్ళీ మూడు ప్రతిష్టలు ఆధారం చెప్తున్నారు. కిం దేవతోస్ కిం దేవతోస్యాం దక్షిణాయాం దిశ్యతి దిశ్యసీతి యమదేవతైతి సహ యమః కస్మిన్ ప్రతిష్ఠితైతి. ఇక్కడ ఒక రెండు పదాలు మిస్ అయినాయి. యజ్ఞ ఇతి అని వ్రాసుకోండి. యజ్ఞ ఇతి అదేవిధంగా కింద లైన్లో కూడా దక్షిణాయామితి తే అక్కడ కాదు క్రింద లైన్లో యదా హేవ శ్రద్ధతే నాలుగో లైన్లో శ్రద్ధ ఇస్ దేర్ శ్రద్ధతే అని ఉండాలి. ఒక కస్మిన్ ప్రతిష్ఠితైతి యజ్ఞైతి కస్మిన్ను యజ్ఞ ప్రతిష్ఠితైతి దక్షిణాయామితి కస్మిన్ను దక్షిణ ప్రతిష్ఠితేతి శ్రద్ధయామితి యదాహ్యేవ శ్రద్ధతే అథ దక్షిణాం దదాతి శ్రద్ధయాహ్యేవ దక్షిణ ప్రతిష్ఠితేతి కస్మిన్ను శ్రద్ధా ప్రతిష్ఠితేతి హృదయైతి హోవాచ హృదయేన హి శ్రద్ధాం జానాతి హృదయేన హ్యేవ శ్రద్ధా ప్రతిష్ఠితా భవతీతి. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్య అదే పద్ధతిగా ఇక్కడ కూడా ఇప్పుడు రెండవ పంచవిధంలో రెండవది ఏ దిక్కులో ఏ దేవత ఏ ఆధారాలతో ఉన్నాడు అంటే దక్షిణాయాం దక్షిణ దిశయందు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంటాం కదా దక్షిణం వైపు ఏ దేవత ఉన్నాడు అది చెప్పక్కర్లేదు మనకు. మిగతా దేవతలు డౌట్గా ఉండొచ్చు కానీ దక్షిణం వైపు ఎవరున్నారంటే యమధర్మరాజు యమదేవత ఇది. ఈ యమదేవుడికి ఏమిటి ప్రతిష్ట అంటే యజ్ఞ ఇతి యజ్ఞమే ప్రతిష్ట ఆధారం. ఈ యజ్ఞానికి ఆధారం ఏమిటి అని అంటే దక్షిణ యజ్ఞ ఇతి ప్రతిష్ఠిత ఇది దక్షిణాయామితి దక్షిణ యందు అంటే యజ్ఞం చేసేటప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తారు కదా దక్షిణ ఇవ్వకపోతే బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వస్తారు కనుక బ్రాహ్మణుల్ని కొనుక్కోవాలి దక్షిణ ఇచ్చి ఇంత ఇస్తాం ఈ యజ్ఞానికి అని చెప్తే కదా వస్తారు ఊరికినైనా వస్తారు. కనుక ఈ యజ్ఞం ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే దక్షిణ మీద ఆధారపడి ఉందన్నాడు. దక్షిణ ఎవరి మీద ఆధారపడి ఉందంటే శ్రద్ధ మీద ఆధారపడి ఉందన్నాడు. శ్రద్ధ ఉంటేనే కదా దక్షిణ ఇస్తారు. శ్రద్ధయామితి కస్మిన్ దక్షిణాం ప్రతిష్ఠితేతి శ్రద్ధయా శ్రద్ధయాం ఇతి శ్రద్ధయామితి శ్రద్ధయందు ఆధారపడి ఉన్నది దక్షిణ. దక్షిణ ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ ఎక్కడ ఆధారపడి ఉన్నది అంటే హృదయం ఇతి హృదయంలో ఆధారపడింది. హృదయం కామన్ అన్నిటికీ హృదయం మీద ఆధారపడి ఉంది శ్రద్ధ. శ్రద్ధ మీద ఆధారపడి ఉంది దక్షిణ. దక్షిణం మీద ఆధారపడి ఉన్నది యజ్ఞం. కనుక హృదయం అనేది చాలా ముఖ్యం. యజ్ఞం చేసేటప్పుడు దక్షిణ ఇవ్వకుండా యజ్ఞం జరగదు. కనుక యజ్ఞం మొదటి ప్రతిష్ట, యజ్ఞానికి రెండవ ప్రతిష్ట దేని మీద ఆధారపడింది? దక్షిణ. దక్షిణ ఎక్కడ ఆధారపడుంటే శ్రద్ధ మీద ఆధారపడింది. ఇక్కడ శ్రద్ధ అంటే ఏమిటి? హృదయం అని అర్థం. హృదయంలోనే కదా శ్రద్ధ ఉంటుంది, అది అర్థం. అక్కడ హృదయేహ్యేవ శ్రద్ధా ప్రతిష్ఠిత, అందుకని శ్రద్ధ అనేది చాలా ముఖ్యం అన్నారు. యజ్ఞం అనేది మొదటి ప్రతిష్ట, దక్షిణ అనేది రెండవ ప్రతిష్ట, శ్రద్ధ హృదయంలో ఉన్నటువంటి శ్రద్ధ మూడవ ప్రతిష్ట, అది అర్థం. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా లోతుగా ఆలోచిస్తే మనకు దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఏదో మంత్రాలే కదా, సగుణం ఎందుకు మనకు? నేనంతా నిర్గుణ బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తాను అనకూడదు. మనం ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మనం ఎన్నోటి మీద ఆధారపడి ఉన్నాం. కనుక చాలామంది వేదాంతానికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇర్రెలవెంట్గా, అంటే వీటికి ప్రాధాన్యం లేదన్నట్లుగా చూస్తారు. చాలామంది వేదాంతం చదివేవాళ్ళే మొదట్లో స్టూడెంట్స్కి కొంచెం అట్లాగే అనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకండి కర్మకాండ, ఇవన్నీ కూడా నాకు ఉపాసనలన్నీ ఎందుకండి నాకు, నాకు ఆ బ్రహ్మ విద్య మాత్రం చెప్పండి, అహం బ్రహ్మాస్మి తెలిస్తే చాలు అని అనుకుంటారు. అంటే అప్పుడు మనం వేదాన్ని కించపరిచిన వాళ్ళం అవుతాం కదా. కనుక వేదం మాట్లాడేటప్పుడు దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థాన్ని మనం గౌరవించాలి. వేదంలో చెప్పేటప్పుడు కర్మకాండైనా ఉపాసనాకాండమైనా జ్ఞానకాండమైనా ఒకే విధంగా మనం గౌరవించాలి వేదంలో ఉన్నప్పుడు. కాస్త నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చదివిన తర్వాత ఇవన్నీ కూడా అనిపిస్తాయి, అట్లా మొదట్లో అనిపించడం సహజం అందరికీ. కానీ బాగా ఇంకా ఇంకా చదివితే వాటి ప్రాధాన్యం కూడా ఎంతో ఉంది, ఎందుకు చెప్పింది శాస్త్రం అని తెలుస్తుంది, కారణం ఏమిటి అని తెలుస్తుంది. ఎందుకంటే చదివేవాడు వినేవాడు కళ్ళు హృదయం ఇవన్నీ ఉపయోగిస్తున్నాడా లేదా? కనుక మనిషికి సంస్కారం రావాలి అంటే ఉపాసన కావాలి, ఏకాగ్రత కావాలంటే ఉపాసన కావాలి. ఉపాసన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అది తెలియాలి కదా, ఉపాసన చేయకుండా రాదు కదా. కనుక శాస్త్రం మాట్లాడేటప్పుడు అందరినీ మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నది. శాస్త్రం విషయం చెప్పేటప్పుడు ప్రజలందరినీ మనుషులందరినీ మనసులో పెట్టుకొని చెప్తోంది. ఆ ఉద్దేశంతో మనం వినాలి వినేటప్పుడు. అది బ్రాడ్ విజన్ అంటారు దాన్ని, అది బ్రాడ్ విజన్, అది శాస్త్రంలో శ్రద్ధ ఉన్నట్లు. మనకు ఇవన్నీ మనం చేయకపోయినప్పటికీ కూడా వేదం శుక్ల యజుర్వేదం, ఇది మనం వినేది శుక్ల యజుర్వేదం. ఈ శుక్ల యజుర్వేదంలో ఈ హిరణ్య గర్భ ఉపాసన ఈ విధంగా చెప్తోంది చూడండి. సమష్టికి వ్యష్టికి కనెక్షన్, అంటే నువ్వు అనేది ఎక్కడ లేదు, నువ్వు సమష్టి మీద ఆధారపడి ఉన్నావు, సమష్టి నీ మీద ఆధారపడి ఉన్నది, ఇద్దరు కూడా ఒకరికొకరు ఆధారపడి ఉన్నారు అని తెలుసుకో. కనుక ఈ ఆధారపడి ఉన్నటువంటి వ్యష్టి ఉన్నది చూసారా, కళ్ళు ముక్కు చెవులు మనస్సు హృదయం ఇవన్నీ కూడా ఉంటేనే కదా ఆత్మ వ్యక్తమవుతున్నది. ఇవన్నీ లేకుండా ఆత్మ ఎట్లా వ్యక్తమవుతుంది? కాదు కదా. కనుక ఈ యొక్క వ్యష్టి శరీరం మనస్సు కూడా చాలా అద్భుతమైనది, దీని విలువ పెరుగుతున్నది. శాస్త్రం దేహ నింద చేసినప్పటికీ మనస్సు దాని యొక్క బలహీనతలు చెప్పినప్పటికీ కూడా దాని పాజిటివ్ సైడ్ కూడా చూడాలి కదా, మనం రెండు చూడాలి. పాజిటివ్ సైడ్ అంటే ఏమిటి? ఇది ఒక ఆలయం, ఆత్మకి స్థానం, ఇది ఆత్మ వ్యక్తం కావడానికి స్థానం. ఆ ఆత్మను తెలుసుకోవలసినటువంటి తెలుసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం మనసుకు మాత్రమే ఉన్నది. కనుక అద్భుతమైనటువంటి ఇటువంటి వర్ణన శరీరం మనస్సు అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. మనం దీని మీద అభిమానం పెంచుకున్నప్పుడు ఏం చేస్తుంది శాస్త్రం? దాన్ని నిందిస్తుంది, నెగిటివ్ సైడ్ చూపిస్తుంది. మనం నెగిటివ్ సైడ్ చూసి దాన్ని నిర్లక్ష్యం చేస్తే పాజిటివ్ సైడ్ చూపిస్తుంది. అర్థమవుతుందా? కనుక మన మనస్సు ఏం చేస్తుందంటే, గుర్రానికి కళ్ళు గంతలు కడితే ఇంకా అది ఎటు చూడదు, ఇటే ఒకటే వైపు పోతూ ఉంటుంది. అట్లాగే మనం కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నట్లే. అందుకని వేదాంత విద్యార్థి అంటే చాలా విశాలమైన దృక్పథం కావాలి, విశాల దృష్టి కావాలి, విశాలమైన హృదయం కావాలి, శాస్త్రం మొత్తాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి కావాలి. ఎందుకు చెప్తున్నది శాస్త్రం? ఎవరికి చెప్తున్నది శాస్త్రం? ఎంతకాలం ఇది చెయ్యాలని చెప్తున్నది? దానివల్ల ఉపయోగం ఏమిటి? కనుక మనం ఎప్పుడు చేశామో చెయ్యలేదో మనకు తెలియదు ఇవన్నీ కూడా. కానీ మనకేదో ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి ఆత్మ విషయంలో, అంత మాత్రం చేత ఇవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పి అనకూడదు. ఎందుకంటే వేదంలో చెప్పిన ఒక్క మాటని కూడా మనం తీసేయడానికి వీలు లేదు. ఒక్క మాటకు కూడా విలువ తక్కువ అనేది లేదు. వేదంలో చెప్పిన ప్రతి మాట 100% విలువే మనకు. అది శ్రద్ధ అంటే, దానిని మించినది లేదు అనేటువంటి శ్రద్ధ ఉండాలి. అప్పుడు వేదమాత మనల్ని అనుగ్రహిస్తుంది. లేకపోతే మనుషులకి ఇష్టాయిష్టాలు రాగద్వేషాలతో గనక వేదాన్ని గనక వింటే ఆ వ్యక్తికి పరిపూర్ణమైన జ్ఞానం రాదు. ఐఎమ్ కాన్షియస్నెస్ అంటాడు, ఐఎమ్ అవేర్నెస్ సత్తు చిత్ అన్నాడు. అది పరిపూర్ణమైన జ్ఞానం అని అనము. కానీ వేదాన్ని సమగ్రంగా గ్రహించగలిగినటువంటి శక్తి కావాలి మనిషికి. అంటే నీ యొక్క ఆత్మ చైతన్యాన్ని మాత్రమే తెలుసుకుని కూర్చుంటావు, కానీ ఈ ప్రపంచం మొత్తాన్ని చక్కని దృక్పథంతో చూడలేవు. ఐఎమ్ ఫ్రీ అంటాడు. ఐయామ్ అనేది ఉండకూడదు అక్కడ. నేను అనేది లేని స్థితే కదా మోక్షం అంటే. అందుకని ఏకరూపంలోంచి విశ్వరూపానికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా విశ్వరూపమే కదా. హిరణ్య గర్భ ఉపాసన అంటే విరాట్ హిరణ్య గర్భ, విశ్వరూపానికి మించినది పైన ఉపాసన. కనుక శాస్త్రం అనేది చాలా ముఖ్యం చదవడం. చాలామంది ఇవన్నీ చదవరు, నేరుగా నిర్గుణ బ్రహ్మాన్ని గురించి, నిరాకారాన్ని గురించి చదువుతూ ఉంటారు. నిరాకారాలకు వెళ్ళాలంటే సాకారాన్ని తెలుసుకోవాలి, దాని గొప్పతనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసినది వ్యష్టి నేను, నా కళ్ళు, నా చెవులు, నా మనస్సు, నా హృదయం వ్యష్టి సమష్టి మీద ఆధారపడింది. సమష్టి కూడా చూడండి వ్యష్టి మీద ఆధారపడింది. అది విషయం తెలుసుకోవాలి ఇక్కడ మనం. తర్వాత మంత్రం చదువుతాం. 22వ మంత్రం. ఇందులో 3వ దేవత, దిక్కు, ప్రతిష్ట చెప్తున్నారు. మొత్తం 5 కదా. ఇప్పుడు 3వది చదువుతాం. కిం దేవతోస్యాం ప్రతిచ్ఛాం దిశ్యసీతిం వరుణదేవతైతి స వరుణ కస్మిన్ను ప్రతిష్ఠితైతి అప్స్వితి కస్మిన్ వా కస్మిన్ వాపః ప్రతిష్ఠితాయితి రేతసీతి కస్మిన్ను రేతః ప్రతిష్ఠితమితి హృదయమితి తస్మాదపి ప్రతిరూపం జాతమాహుః హృదయాదివ సృప్తః హృదయాదివ నిర్మితైర్తి హృదయేహేమరేతః ప్రతిష్ఠితం భవతీతి. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య ఓ యాజ్ఞవల్క్యుడా, నీవు పశ్చిమ దిశయందు ఉన్నటువంటి దేవతను తెలుసుకున్నావా తెలుసా అని అడుగుతున్నారు. అస్యాం ప్రతీచ్యాం, ప్రతీచ్యాం దిశయందు, పశ్చిమ దిశయందు, పడమర, పశ్చిమ అంటే తూర్పు పశ్చిమం అంటారు కదా, ఈస్ట్ వెస్ట్, పడమర దిశయందు, తెలుగులో పడమర అంటాం, సంస్కృతంలో పశ్చిమం అంటారు, పశ్చిమ దిశయందు ఏ దేవతతో తాదాత్మ్యం చెంది ఉన్నావు. ఉపాసకుడు ఆ దేవతతో తాదాత్మ్యం చెందాలి ఉపాసన చేసేటప్పుడు. పంచవిధ హిరణ్య గర్భ ఉపాసన చేసేటప్పుడు ఒక్కొక్క దేవతతో తాదాత్మ్యం చెందాలి. ఆ పశ్చిమ దిశయందు ఏ దేవతతో తాదాత్మ్యం చెందావు నువ్వు? ఉపాసకుడు అయి ఉంటే కదా అండి ఇవన్నీ తెలుస్తాయి. కనుక నువ్వు ఎలా ఏ దేవతతో ఐక్యం అయ్యావు, తాదాత్మ్యం చెందావు అంటే చెప్తున్నారు, వరుణ ఇతి, వరుణ దేవత, అప్సు, అప్ అంటే నీరు, జలం, అప్సు ఇతి, జలమునందు వరుణ దేవత యందు. ఆపః ప్రతిష్ఠిత కస్మిన్ను ఇతి, ఈ జలము వరుణదేవుడు దేని మీద ఆధారపడి ఉన్నాడు అని అడుగుతున్నాడు. ప్రతిష్ఠ అంటే ఆధారపడి ఉన్నాడు, ప్రతిష్ఠితమితి. రేతసి ఇతి, రేతస్సునందు ఆధారపడి ఉన్నాడు. ఈ రేతస్సు దేని మీద ఆధారపడి ఉన్నది అంటే వీర్యము మీద ఆధారపడి ఉన్నది. రేతస్సు అంటే వీర్యం, వీర్యం మీద ఆధారపడి ఉన్నది. కనుక వీర్యము నుండే కదా జలం, జలము నుండే, వీర్యము నుండే కదా జలం వస్తున్నది. కనుక వీర్యమే ఆధారం. వీర్యం దేని మీద ఆధారపడి ఉందంటే హృదయం అంటున్నారు. ఇక్కడ హృదయం అని చెప్పిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నది ఉపనిషత్తు ఏమని. మనం క్రింద భాష్యంలో వారు వ్యాఖ్యానం రాశారు చూడండి, పుత్రుడు చూచినటువంటి లోకులు, పుత్రుడు పుట్టిన తర్వాత లోకంలో మనం తెలుగులో ఏమంటామంటే అచ్చంగా వాళ్ళ అమ్మ నోట్లో నుంచి ఓడిపడ్డాడండి, వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడంట. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే హృదయంలో నుంచి ఊడిపడ్డాడు అంటున్నది, లోకల్ని అంటున్నారు కదా. కనుక ఏమని చెప్తారు జనం లోకంలో, అంతా వాళ్ళ అమ్మ నోట్లో నుంచి పడ్డాడంటాం, హృదయంలో నుంచి పడ్డాడని అర్థం, అక్కడ అర్థం అది చెప్తున్నారు. హృదయం నుండి ఊడిపడ్డాడు అని అంటుంటారు లోకంలో. కాబట్టి వీర్యం అనేది హృదయంలోనే ప్రతిష్ఠితమై ఉన్నది, అదే మంత్రంలో చెప్పారు. తస్మాదపి ప్రతిరూపం జాతమాహు, ఆయన ప్రతిరూపమే పుట్టింది, అట్లాగే ఉంటాడు, ముక్కు, కళ్ళు, చెవులు, పొడుగు, అంత రంగు, అంత అదే పోలిక అని చెప్తుంటారు కదా అని చెప్తున్నారు. హృదయాదివ సృప్త, హృదయాదివ నిర్మిత, హృదయేహేవ రేత అన్నారు. మన హృదయం అనో నోట్లో నుంచి ఊడిపడి నోట్లో నుంచి ఎట్టపడతాడు, హృదయానికి బదులుగా నోరని వాడతాం మనం. అంటే ఏమిటి అర్థం, అచ్చు అచ్చు గుద్దినట్లుగానే ఉన్నాడండి, అదే రూపం అంటారు. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటున్నాం కదా. కనుక రేతస్సు మీద ఆధారపడి ఉన్నది జలం అని అర్థం. తర్వాత మూడో అయిపోయింది, నాలుగో చదువుతాం. కిం దేవతోస్యాముదిచ్యాం దిశ్యసీతి సోమదేవత ఇతి, సహ సోమ కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి, దీక్షాయామితి కస్మిన్ను దీక్షా ప్రతిష్ఠితేతి, సత్యమిత్ సత్య ఇతి తస్మాదపి దీక్షితమాహుః. సత్యం సత్యం వదేతి, సత్యేహేవ దీక్షా ప్రతిష్ఠితే తీం కస్మిన్ సత్యం ప్రతిష్ఠితమితి హృదయమితి హోవాచ హృదయేన హి సత్యం జానాతి హృదయేహేవ సత్యం ప్రతిష్ఠితం భవతీతి ఏవమేవైతద్యాజ్ఞవల్క్య. ఆ చివరి మాటలన్నీ సరి కరెక్ట్ కరెక్ట్ అంటున్నాడు శాకల్యుడు. యాజ్ఞవల్క్య ఇది కరెక్ట్, మీరు చెప్పింది సరి అయినటువంటిదే అని చెప్తున్నారు. ఏమిటి ఇప్పుడు ఉదీచ్యాం దిశి కిం దేవత అసి అని, దిశ్యసీతి అని ఉంది. దిశి అసి ఇతి దిశ్యసీతి కిం దేవత, ఏ దేవత ఉత్తరమునందు ఉదీచ్యామన్న ఉత్తర దిశయందు, తూర్పు దక్షిణం పడమర అయిపోయినాయి. ఇప్పుడు నాలుగవ పంచవిధంలో నాలుగవ దేవత, నాలుగో దిక్కు చెప్పాలి. నాలుగో దిక్కులో అది ఉత్తరం, నాలుగు దిక్కులు అయిపోయినట్లే కదా ఉత్తరం. కాబట్టి నాలుగు దిక్కులు అయిపోయిన తర్వాత మరి ఏ దిక్కు చెప్తారు అని మనకు అప్పుడే ప్రశ్న వస్తుంది. పై దిక్కుని చెప్పబోతారు తర్వాత. ఈ ఉత్తరపు దిక్కునందు ఏ దేవత ఉన్నది అని అడిగితే ఉత్తర దిశ యందు సోమదేవత ఉన్నది అని. సోమదేవత అంటే సోమలత, సోమలత ద్వారా సోమాన్ని రసాన్ని తీసి ఆ రసాన్ని యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు కదా యాగమునందు, ఆ దాన్ని తీసుకునే దేవత సోమదేవత. సోమదేవత ఉన్నది. సహా సోమాహ ఎవరి మీద ప్రతిష్ట ఆధారపడి ఉందంటే దీక్ష, దీక్ష మీద ఆధారపడి ఉంది. అంటే సోమ యాగం చేస్తే ఆయనకి ఏం పేరు పెడతారు? సోమయాజి. సోమయాగం చేసిన ఆయనకి సోమయాజి అని పేరు. కనుక సోమయాగం చేసేటప్పుడు దీక్ష తీసుకోవాలి. యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఏం చేయాలంటే ముందు దీక్ష తీసుకుంటారు, ఒక దారం కట్టుకుంటారు. ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు, శబరిమల వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఆ స్వామి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి అక్కడ మాల వేసుకొని చేతికి ఒక దారం కట్టుకుంటారు. అంటే ఇది తీసుకున్నాను అంటే ప్రామిస్ అన్నమాట. అది దాన్ని ఏమంటారు తెలుగులో? కంకణం కట్టుకుంటారు. కంకణం కట్టుకొని మనం వినాయక చవితి వ్రతం అప్పుడు కూడా కట్టుకుంటాం. ఇవన్నీ దేనికంటే మనం తోరణం అంటాం, తోరం కట్టుకుంటాం అంటాం. కట్టుకున్నారా మీరు? దారం కట్టుకుంటాం. కట్టుకుంటే ఏమిటి అర్థం అక్కడంటే అది దీక్ష అన్నమాట. ఈ నియమాలన్నీ నేను పాటిస్తాను, ఈ యాగం పూర్తి అయ్యే వరకు. ఇప్పుడు శబరిమల వెళ్ళేటప్పుడు వాళ్ళు అట్లాగే కదా, 40 రోజులు మండలం రోజులు నేను ఇటువంటివన్నీ పాటిస్తాను అని చెప్పి దీక్ష అన్నమాట అది. అలా దీక్షను పాటించే వాళ్ళే దీక్షితులు అంటే. అలాగే సోమయాగం చేసేటప్పుడు దీక్ష ఏమిటి అంటే, యాగానికి సోమదేవత సోమయాగం చేసేటప్పుడు సోమదేవతకి ఆధారం ఏమిటి, ప్రతిష్ట ఏమిటంటే దీక్ష. దీక్ష లేనటువంటి సోమయాగం ఫలించదు. మరి దీక్షకి ఏమిటి ప్రతిష్ట అంటే సత్యం. దీక్ష తీసుకున్నప్పుడు యాగం చేసేటప్పుడు సత్యాన్నే పలకాలి, అబద్ధం చెప్పకూడదు. సత్యమితి, అబద్ధం చెప్తే యాగం అంతా నిష్ఫలం అయిపోతుంది. ఆ దీక్ష తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అందుకే నియమాలన్నీ పాటించాలి. ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు. చెప్పాడంటే ఇంకంతే, మళ్ళీ ఆ యాగం ఫలించదని అర్థం. దీక్షని కట్టుకున్న తర్వాత మనకు కఠోపనిషత్తులో వాజశ్రవసుడు నచికేతుడి తండ్రి నచికేతుడిని అంటాడు, నిన్ను యమధర్మరాజుకి ఇస్తానంటాడు కోపంతో. అంటే రెండో రోజు ఈ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయినాడు. నాన్నగారు, నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళొస్తానన్నాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం ఏమిట్రా అన్నాడు. మీరే కదా నన్ను నిన్న పంపిస్తా అన్నారు, ఇస్తానన్నారు అన్నాడు. ఊరికో నోరు మూసుకో, నేను ఊరికే అన్నాను, తమాషాకి అన్నానన్నారు. మీరు విశ్వజిత్ యాగం చేస్తున్నారు, అది చేసేటప్పుడు ఆ యాగం చేసేటప్పుడు పలికిన పలుకు అబద్ధం కాకూడదు. అలా గనక నేను గనక వెళ్ళకపోతే మీ మాట అబద్ధం అవుతుంది, మీ మాట అబద్ధమైతే మీ యాగం ఫలించదు, మీ యాగం ఫలించకపోతే మీకు స్వర్గఫలం రాదు, కనుక నేను వెళ్ళి తీరాలి. కనుక తండ్రి మాట నిలబెట్టడం కోసం నచికేతుడు వెళ్ళాడు. చూడండి ఎంత గౌరవం, శ్రద్ధ. అందుకని శ్రద్ధ ప్రతిష్ట. శ్రద్ధ దేని మీద ఆధారపడుంది? శ్రద్ధ కాదు, దీక్ష దేని మీద ఆధారపడుంది? సత్యం. సత్యం దేని మీద ఆధారపడుంది అనే దానికి ఇక్కడ చెప్తున్నారు. సత్యం హృదయం మీద ఆధారపడుంది. అది హృదయంలోనే కదా సత్యం చెప్పాలి అని అనిపించేది, మనస్సులోనే కదా వస్తుంది. కనుక హృదయం మీద సత్యం ఆధారపడుంది, సత్యం దీక్ష మీద ఆధారపడుంది. సత్యం హృదయం మీద ఆధారపడుంది, దీక్ష సత్యం మీద ఆధారపడుంది, సోమయాగం దీక్ష మీద ఆధారపడుంది. కనుక సోమయాగం చేసేటప్పుడు ఎవరు ఏ దేవతను ఆరాధిస్తారు? సోమదేవత. ఏ దిశలో? ఉత్తర దిశలో అన్నారు. ఇవన్నీ సమష్టి వెష్టి కనెక్షన్ వచ్చిందా? అది తర్వాత మంత్రం చదువుతాం. ఐదవది, కిం దేవతోస్యాం ధ్రువాయాం దిశ్యసి తీ అగ్నిదేవతైతి సోగ్ని కస్మిన్ ప్రతిష్ఠితైతి కస్మిన్ వాక్ వాచీతి కస్మిన్ వాక్ ప్రతిష్ఠితేతి హృదయైతి కస్మిన్ హృదయం ప్రతిష్ఠితమితి. ఇప్పుడు ఐదవ హిరణ్యగర్భ ఉపాసన. కిం దేవత అస్యాం ధ్రువాయాం, ధ్రువ అంటే ఊర్ధ్వం అని అర్థం, ధ్రువ దిక్కు లేక ఊర్ధ్వ దిక్కు. ఈ దిక్కునందు ఏ దేవత తో నువ్వు తాదాత్మ్యం చెంది ఉన్నావు అంటే అగ్నిదేవత అంటాడు. ఈ అగ్నిదేవత ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే వాచి, వాచి అంటే వాక్కునందు, వాక్కునందు ఆధారపడింది, వాగింద్రియం. కనుక అగ్నిదేవత వాగింద్రియం, అగ్నిదేవత సమష్టి, వాగింద్రియం వ్యష్టి. ఈ రెండే చెప్పారు ఇక్కడ. కస్మిన్ వాక్ ప్రతిష్ఠిత ఇది హృదయమితి. కనుక వాక్కు అగ్నిదేవత వాక్కు మీద ఆధారపడి ఉన్నది, వాక్కు హృదయం మీద ఆధారపడి ఉన్నది, రెండే వచ్చినాయి. మూడు రావాలి కదా, మూడోది చేర్చుకోవాలి. వాక్కు శబ్దం అని కూడా చెప్పచ్చు, వాక్కు శబ్దం మీద ఆధారపడింది. శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? హృదయంలో అనిపిస్తేనే కదా ఏ శబ్దం ఏం మాట్లాడాలి అనేది వచ్చేది. ఆ శబ్దం వాక్కు, వాక్కు శబ్దం హృదయం ఇంటర్కనెక్టెడ్, అవి మూడు చెప్పుకోవాలి ఇక్కడ. ఇంద్రియం వాక్ ఇంద్రియం, వాక్ నుంచి వచ్చే శబ్దం వాక్కు, వాక్కు శబ్దం మీద ప్రతిష్ఠ ఆధారపడింది, శబ్దం హృదయం మీద ఆధారపడి ఉన్నది. అప్పుడు మూడు వచ్చినట్లు అవుతుంది. తర్వాత చెప్తున్నారు చివరి ఇంకొక మంత్రం, 25వ మంత్రం చదువుతాం. ఇప్పుడు దీనితో ఐదు ఉపాసనలు హిరణ్యగర్భ పంచవిధ ఉపాసనలు అయినాయి. అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్య ఎత్రైతదస్యత్రాస్మన్ మన్వాన్యా. సరే చదువుతాను ఒక్క నిమిషం. 25. ఓకే, ఇక్కడ కొన్ని ఒక్క నిమిషం. అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్య ఎత్రైతత్ అన్యత్రస్మాన్ అన్యాస్మై యద్ధేతత్ అన్యత్రస్మాత్ స్యాత్ అన్యత్రాస్మత్ స్యాత్ మస్త్యా శ్వానో వైనదద్యుః వయాంసీం వైనాద్విద్మధ్నైరన్నితి. ఇక్కడ విషయం ఏమిటంటే, శాకల్యుడు అడుగుతున్నాడు ఏమని, అగ్నివల్కుల వారే శాకల్యుడిని సంబోధిస్తున్నారు ప్రేత అని. ఓ ప్రేత, ఎందుకని ప్రేత అంటే అని సంబోధించి ఏమంటున్నారు, నువ్వు ఈ హృదయాన్ని కనుక వదిలిపెట్టిపోతే, ఈ హృదయం మనస్సు శరీరాన్ని వదిలిపెట్టిపోతే ఈ శరీరం ఏమవుతుంది, ప్రేతం అవుతుంది, శవం అవుతుంది. అప్పుడు ఈ శవం చూడండి, ఇంద్రియాలన్నీ కూడా వదిలిపెట్టిపోతే, సూక్ష్మ శరీరం వదిలిపెడితే, ఇంద్రియాలు, వాగింద్రియం, చక్షురింద్రియం, హృదయం, ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఈ శరీరం ఏమవుతుందో తెలుసా, శవం అవుతుంది. శవం అయితే ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుందంటావేంటి, కుక్కలు వచ్చి పీక్కొని తింటాయి, రాబందులు గద్దలు వచ్చి ఈ శరీరాన్ని తినేస్తాయి, పక్షులు తింటాయి వీటిని. కనుక ఈ శరీరం ఎందుకు పనికిరాదు, అవి కనుక లేకపోతే, ఆ ఇంద్రియాలు కనుక ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. మనం ఏమిటంటే శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఆ ఇంద్రియాలకి, సూక్ష్మ శరీరానికి, మనస్సుకి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎందుకంటే మనకు కనపడేది ఇది, ఇంద్రియాలేమో కనపడవు. ఈ కళ్ళు చూసేవన్నీ కూడా మాంసచక్షు, ఇది ఇవన్నీ మాంసమే కదా, దీనికే మనం పోషణ చేస్తూ ఉంటామే తప్పితే, లోపల ఉన్నటువంటి ఆ యొక్క చూసే శక్తి, వినే శక్తి, హృదయం మనసు ఆలోచించే శక్తి, ఇవన్నీ లేకపోతే ఇది ఎందుకు పనికి వస్తుంది. కనుక ఈ శరీరం ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి, ఇంద్రియాలు ఉంటేనే శరీరం పనిచేస్తుంది. చూసారా, సమష్టి వెష్టి కాదు, ఈ వెష్టి వెష్టిలోనే ఎంత ఆధారపడి ఉన్నాయి, సూక్ష్మ శరీరం స్థూల శరీరం మీద ఆధారపడుంది, స్థూల శరీరం సూక్ష్మ శరీరం మీద ఆధారపడుంది. అదేవిధంగా భగవంతుడు కూడా, మనం అనుకుంటాం మనం అందరం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం అనుకుంటుంటాం, నిజంగా చెప్పాలంటే భగవంతుడు కూడా మన మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన జాబ్ ఏంటండి, సృష్టి చేయడం. దేన్ని ఆధారంగా చేసుకుని సృష్టి చేస్తాడు ఆయన, మన కర్మల్ని ఆధారంగా చేసుకొని సృష్టి చేస్తాడు. మనం కర్మలు చేయకపోతే ఆయనకేంటి, జాబే లేదు. కనుక ఆయన సృష్టికర్తగా ఉండాలి అంటే మన మీద ఆధారపడాలి, లేకపోతే మన కర్మలు ఏమీ లేకుండా ఆయన సృష్టి చేశాడు అనుకోండి, ఆయన పక్షపాతి అంటామా లేదా. కొంతమంది మంచిగా పుట్టించాడు, కొంతమందిని కష్టాలు పడుతూ పుట్టించాడు, కొంతమంది ఆరోగ్యంగా పుట్టించాడు, కొంతమందిని అనారోగ్యంతో పుట్టించాడు అని మనం ఆ నింద వేస్తాం భగవంతుడి మీద. అందుకని భగవంతుడు, నాదేం లేదయ్యా, నువ్వు ఎట్లాంటి కర్మ చేస్తే నీకు అట్లాంటి శరీరం ఇస్తాను అన్నాడు. అంటే ఆయన సృష్టి చేయడానికి శరీరాలని ఆయన ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు, ఇప్పుడు మన మీద. కనుక భగవంతుడి మీద మనం, మన మీద భగవంతుడే ఆధారపడి ఉన్నాడు. అర్థమైందా? అట్లా అంటే ఒప్పుకోవడానికి మనసు రావడం లేదు కదా, కాస్త ఆలోచించండి ఇంటికి వెళ్ళి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.